தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. அகண்ட மண்டலாகாரம் வ்யாப்தம் யேன சராசரம் யத் பதம் தர்ஷிதம் யேன தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. ஓம் பூர்வஸ்வஹ ஹ்ரீம் ஸ்ரீம் லீம் தத் சவிதுர்வரேண்யம் பர்கோ தேவஸ்ய தீமஹி தியோ யோ நஃ ப்ரசோதயாத். ஹ்ரீம் ஸ்ரீம் லீம் ஓம் கைலஹ்ரீம் ஹஸகலஹ்ரீம் சகலஹ்ரீம் ஸ்ரீம் ஓம் கமலநயன தத்தாத்ரேயாய சரணம் மம த்ராம். அனந்த சைதன்ய சாகரம் இதோ பரம சாந்தி அனுபவிஸ்தோ. ఆ శాంతి యొక్క పర్యవేక్షణలో మన జీవితాలను దాని యొక్క సారథ్యంలో మన క్రియాకలాపాలను ఆ యోగ స్థితిలో ఉంటూ యోగస్థ కురు కర్మాణి మన పనులు చేస్తుందాం. ఇది ట్రిక్. డాక్టర్ ఏ చేతనత్వంతో తన పనులన్నీ చేస్తాడు? వైద్యం యొక్క దృష్టికోణంతోనే అన్ని పనులు చేస్తాడు. ఇంజనీర్ దృష్టి ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ లోనే చూస్తూ ఉంటాడు. ఓ బోటనిస్ట్ ఉన్నాడు, వనస్పతి శాస్త్రజ్ఞుడు, చెట్ల గురించి తెలుసున్నవాడు, ఏం చూసినా వాడికి అందులో చెట్ల గురించే కనిపిస్తూ ఉంటుంది. అంచేత వాడు బోటనిస్థ, ఇంజనీరస్థ, వైద్యస్థ అనుకోండి. మీరు ఆ పరిపూర్ణమైనటువంటి చేతనత్వంలో ఉండాలి. అంటే ఇన్ని విద్యలు కూడా ఏ శాంత స్థితి నుంచి ఆవిర్భవిస్తున్నాయో ఆ మాటని జాగ్రత్తగా వినండి. తెలుగులో కానీ, సంస్కృతంలో కానీ, ఇంగ్లీష్లో కానీ ఆ మాటలలోనే అర్థాలున్నాయి, లేకపోతే పదాలు ఉండవు. అక్కడ ఆవిర్భవిస్తోంది శాంతములోంచి జ్ఞానము ఆవిర్భవిస్తోందంటే ఎక్కడున్నట్టది? లోపల ఉన్నట్టే. మీ మాటలే చెప్తున్నాయి, మీకు కూడా తెలుస్తుంది మీలోనే ఉందని. మరి బయట ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? వాడిలో ఉన్నటువంటి జ్ఞానము భూమిలోనే ఉంది, వాడి యొక్క మనోభూమిలో ఉంది. ఆ భూమిలోంచి మీ మనోభూమిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మాటల ద్వారా ఏం జరుగుతుంది? ఎదురుకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యొక్క భావాలు కానీ, అనుభవాలు కానీ, జ్ఞానము కానీ, లేకపోతే వాడి యొక్క ఇమోషన్స్, ఉక్రోషాలు, కోపంతో మాట్లాడుతూ ఆ మాటలు ఏం తెలియజేస్తాయి మనకి? వాడికి ఉన్నటువంటి మానసిక స్థితిని తెలియజేస్తాయి. అంటే ఏమవుతోంది? వాడి యొక్క ప్రకంపనలకు అనుకూలముగా మన మనస్సు కూడా స్పందిస్తోంది. స్పందించకపోతే అర్థం కాదు. జపనీస్ భాషలో ఆవిడ మాట్లాడాడు అంటే ఏమైంది? జపనీస్ భాషలో మాట్లాడుతున్నప్పుడు జపనీస్ పదాలు ఏ భావాలు స్పందించి మీ మనస్సులో అలాంటి భావాలు కలగజేస్తాయో ఆ సాఫ్ట్వేర్ మనలో లేదు కంప్యూటర్ భాషలో. అంచేత రికగ్నైజ్ చేయదు అది. కానీ భాష ఉద్దేశం ఏంటి? వాడిలో ఉన్నటువంటి అనుభూతులే నీలో కూడా రావాలి కదా. వాడిలో ఉన్న అనుభూతులు నీలో వస్తున్నాయి అంటే ఆ అనుభూతులు నీకు తెలిసి ఉండాలి కదా. నీకు తెలియని అనుభూతి చెప్పలేడు. కానీ ప్రతి వాడు వాడికి తెలుసున్నటువంటి విషయాన్ని పక్క వాడికి చెప్పగలుగుతున్నాడు. అందులో మనకు అనుమానం ఏం లేదు కదా. చెప్పగలుగుతున్నాడు అంటే ఎదుటి వాడికి అర్థమవుతోందనేగా. అర్థమవుతోందంటే అర్థం ఏంటి, వాడు కూడా దానికి స్పందిస్తున్నాడు అంటే ఆ అనుభూతి కూడా వాడిది అయిపోయింది. సార్వజ్ఞ బీజం తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం, అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి. ఒకసారి చెప్తే తెలియచ్చు కొందరికి, కొందరికి పదిసార్లు చెప్పవలసి వస్తుంది, కొందరికి జన్మలు జన్మలు చెప్పవలసి వస్తుంది. కారణం ఏంటి, ఆ ప్రకంపనలు మనం ఉంచుకోలేకుండా ఉన్నాం, పట్టుకోలేకుండా ఉన్నాం. అందుకే ఈ క్లాస్లో చెప్పింది చాలాసార్లు అర్థమవుతుంది. అర్థమైంది అంటే ఆ క్షణంలో లెక్చర్ ఇస్తున్నవాడి యొక్క మానసిక అనుభూతులు, మీ యొక్క మానసిక అనుభూతులు కూడా ఒకే తలంలో ఉన్నాయి. ప్రకంపనలు ఇన్ ట్యూన్. అంచేత వాడి భావాలు మీకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇన్ ట్యూన్ లేకపోతే మీ మనసులో వేరే ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా వీడి ఆలోచనలకి పరంగా మీరు ట్యూన్ కాలేరు. అంచేత ఏం చేయమంటున్నాం మనం, అసలు ఏ ఆలోచనలు పెట్టుకోకండి. మీరు మీరు ఏ ఆలోచనలు పెట్టుకున్నా ఎదుటివాడు చెప్తోంది వినరు. మీరు సింపుల్ లాజిక్, అక్కడ స్పిరిచువలిజం ఏం లేదు, మీకు తెలియని అద్భుతమైనటువంటి విజ్ఞానం ఏం లేదు. అక్కడ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, మీ మనసు ఎక్కడ ఉందనుకోండి. మాస్టర్ ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేకపోయారు అంటే మీ మనస్సు ఇంకోటి ఆలోచిస్తున్నప్పుడు, ఇంకోటి ఆలోచించకుండా చెప్తున్న దాని మీదే మీ మనస్సు ఉంటే ఖచ్చితంగా నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. అంచేత అని మౌనంగా నిశ్చలంగా ఉంటే పూర్వేశామతి గురువు చెప్తున్నది అర్థమవుతుంది. అంతకంటే ఇంకేం లేదు అక్కడ టెక్నిక్, ఆ వింటే. అంచేత ఆ వినటం ప్రాక్టీస్ చేయండి మీరు. అది తప్ప మీరు అదే రూపం చూస్తున్నాను, జగజ్జన రూపం చూస్తున్నాను, గురువు యొక్క రూపం చూస్తున్నాను ఏమీ వద్దు ఇక్కడ ఈ విధానంలో. మళ్ళీ అది వద్దంటేనే మీరు జపం చేస్తున్నప్పుడు, ఆ మహాయోగేశ్వరీదేవి ధ్యానం చేస్తున్నప్పుడు మరి అది పట్టుకోవాలి మీరు. కానీ వాటన్నిటికీ బీజం ఏంటి అంటే శాంతంగా ఉండగలిగేటటువంటి స్థితి ఉంటే మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఆ శాంత స్థితిని. కానీ శాంత స్థితిలో ఉన్నారు, దేనికి ఉపయోగించుకోవటం లేదు. ప్రమాదం ఏం జరగదు కానీ మీరు శాంత స్థితిలో ఉంటారంతే, అంతకంటే ఏమవ్వదు. ఇంకోటి ఏమవుతుంది, మీరు శాంత స్థితిలో ఉంటే అశాంతితో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు శాంతి ఇష్టపడతారు, అంతే కదా. ఈ లాభం ఉంటుంది, ఇది తక్కువ లాభం. గురువులందరూ కూడా, ముఖ్యంగా అవధూతలందరూ కూడా ఆ స్థితిలో ఉన్నవాళ్ళే. వాళ్ళు దేన్ని పట్టించుకోరు, శాంతంగా ఆ బ్రాహ్మీ స్థితిలో ములిగి తేలుతూ ఉంటారు. శరీరం యొక్క వ్యాపారము ఎలా జరుగుతుందో అలా జరుగుతూ ఉంటుంది. దురదేస్తే గోక్కుంటూ ఉంటారు, ఆకలేస్తే తింటూ ఉంటారు, నచ్చకపోతే తిడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ స్థితి మాత్రం చదవరు. ఆ స్థితి మాత్రం ఎక్కడుంటుంది, అక్కడే అలా ఉంటూ మాట్లాడాలంటే మాట్లాడుతూ ఉంటాం, కానీ స్థితి మాత్రము చెక్కు చెదరదు. ఏం చెప్పాలనుకుంటే అది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి వాక్కులు మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఏ వాక్కులు ఉపయోగించినా, దేనిని మనం ఉపయోగించినా కూడా మనస్సు మాత్రం అంతరంగంలోకి, అంతర్ముఖంలోకి అయిపోయి ఆ లోపల అక్కడే ఉంటూ అక్కడి నుంచి యోగస్థ, అక్కడ నుంచి కదలదు. ఇప్పుడు ప్రపంచంలోనే ఒక విలక్షణమైనటువంటి క్రాంతి జరుగుతోంది ఆధ్యాత్మిక జగత్తులో. ఇది ఎవరు ఇదివరకు చెప్పలేదు. చెప్పలేదు అంటే భూమి యొక్క పరిణామ క్రమంలో అనేక సార్లు, అది 49 సార్లు తిరిగింది. అంచేత ఇలా జరుగుతుంది అని తెలుసు కానీ ఈ భూమి యొక్క పరిణామ క్రమంలో ఇది మొదటిది. భూముల యొక్క పరిణామ క్రమంలో చాలాసార్లు జరిగి ఉండొచ్చు ఇది చక్రీయ భ్రమణం కనుక. కానీ ఈ మానవ జాతికి మనకి మాత్రం ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఒక స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ పెట్టారు ఒక విలేజ్ లో. ఆ విలేజ్ కది మొదటిదేగా మిల్లిమిల్లిగా దాన్ని పెంచుకుంటూ పోయారు. హై స్కూలు ఇంటర్మీడియట్ కాలేజీ పెంచుకుంటూ పోతే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి బాహ్య ప్రపంచము తెలియని వాళ్ళకి ఇది ఎప్పుడు జరుగుతుంది? మొట్టమొదటిసారి జరుగుతుంది. ఆ విధంగా మనకి ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడు జరగలే. ఈ స్కూలు ఈ విధమైనటువంటి ప్రయోగం ఎప్పుడు జరగలేదు కనుక చాలా మంది మహాత్ములకు కూడా ఇది తప్పనిపిస్తుంది. డాల్టన్ శాటనిక్ థియరీ చదువుకున్న వాళ్ళకి బోర్ చెప్పింది తప్పనిపిస్తుంది. డాల్టన్ ఏం చెప్తాడు? పరమాణువుని మనము విభజింపలేము. బోర్ వచ్చి ఏం చెప్పాడు? విభజింపగలము అన్నాడు. డాల్టన్ గురించి తెలిసి దాని ప్రకారమే జీవిస్తున్నటువంటి సమాజం ఉందనుకోండి, ఆ సమాజంలో బోర్ చెప్పింది తప్పు, విచిత్రంగా ఉంటుంది. అంచేత ఆ చెప్పిన వైపుకి ఎవరైనా 10 మంది వెళ్లారనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏమంటారు? మీ అంత అజ్ఞానులు లేరు, పరమ మూర్ఖులు లేరు, అనాదిగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం పరమాణువు విభజింపబడదని. వాడెవడో కొత్తగా వచ్చి చెప్తే అంచేత ఈ కార్యక్రమాలలో ఉన్నటువంటి నూతనత్వాన్ని అర్థం చేసుకోండి. ఇన్నాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే మీరు ఆ ఆత్మని దర్శించండి, ఆ ఆత్మలో లయం అయిపోండి, ఆ స్థితిలో అలా ఉండిపోండి. అలా ఉండిపోవటానికి సహజంగా బాహ్య ప్రపంచంలో కుదరదు. అంచేది ఎక్కడికి వెళ్ళాలి? ఏ హిమాలయాలకో, ఏ అడవుల్లోకో వెళ్ళిపోవాలి. ఇంకో చోట కుదరదు కదా. కానీ ఇప్పుడు నువ్వు మౌనముగా ఉంటూ నువ్వు ఎక్కడున్నావో అక్కడ యోగస్థ కురు కర్మాణి, ప్లస్ ఏం చెప్తున్నాడు? యోగ కర్మసు కౌశలం. ఇక్కడ ఉండాలి బుద్ధియుక్తో జహాతిహ ఉభయ సుకృత దుష్కృతే, సుకృతమైనా దుష్కృతమైనా ఈక్వల్ గానే చేస్తాడు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప రామరావణ యుద్ధం యొక్క అంతరార్థం గాని, కృష్ణుడు శిశుపాలుడు జరాసంధుడు కంసుడు ఒక్క వధ యొక్క అంతరార్థం గాని మనకి అర్థం కాదు. యోగ కర్మసు కౌశలం. నువ్వు చేస్తున్నటువంటి పని ఎంత ఎక్స్పర్టైజ్ గా నువ్వు చేయగలవో అది యోగము. చాలా మంది అడుగుతూ ఉంటారు సత్యసాయిబాబా దగ్గర కానీ ఎక్కడ కానీ ఇక్కడ కానీ వీళ్ళెవరు, వీళ్ళు ఈ దొంగలు ఈ రౌడీలు, అసలు వాళ్ళు గుర్తు రావటం లేదు నాకు. స్మగ్లర్స్ వాళ్ళకి లిఫ్ట్ వస్తుంది, మరి మాకు లిఫ్ట్ రావటం లేదు. నువ్వు అసలు ఏ పనైనా సక్రమంగా చేయగలుగుతున్నావా? యోగ కర్మసు కౌశలం. నువ్వు ఏ పనైనా చేయి కుశలంగా చేసావు అనుకో, నువ్వు యోగివే. చాలా కష్టం అది అర్థం అవటం మనకి. మనం చాలా మంచివాళ్ళం అనుకుంటాం వాళ్ళని చూసి. మీరు మంచివాళ్ళు కాదు అసలు, మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు? ఎందుకు పనికిరాని వాళ్ళు? ఎందుకు మంచి పని చేయలేవు, చెడు పని చేయలేవు, ఎందుకు పనికిరానటువంటి మట్టి ముద్దలం మనం. సక్రమంగా సమర్థవంతంగా ఏ పని మనం నిర్వహించుకోలేము. కానీ కోరికలకి లోనైనటువంటి వాడు ఏదో విధంగా ఆ పని చేయటానికి ట్రై చేస్తాడు కదా, వాడు కరెక్ట్ ఆ విధంగా. ఇంచేత యోగ కర్మసు కౌశలం. నువ్వు చేస్తున్నటువంటి పని నువ్వు కరెక్ట్ అంటే, ఇప్పుడు ఇది మాస్టర్ చెప్పారు కనుక అమ్మాయ మాకు అర్థమైపోయింది, మేము ఇష్టం వచ్చేట్టు జీవించవచ్చు, దానికోసం మిమ్మల్ని ఇక్కడ చేర్చటం లేదు, దానికోసం గురువులు ఈ కార్యక్రమాలు మొదలెట్టడం లేదు. ఇందుకు గురువుల దగ్గర మనకంటే కూడా అలాంటి వాళ్ళు దగ్గర అవుతారు అంటే బంగారం ఉంది అక్కడ, ఆ బంగారాన్ని వాళ్ళు మార్చగలిగితే అశోకుణ్ణి మార్చగలిగితే బుద్ధుడు ఒక అశోకుణ్ణి మార్చాడు. ఆ ఒక్కడు ఏం చేయగలిగాడు? భారతదేశంలో తప్ప ప్రపంచం అంతటా బుద్ధుడు గురించి చెప్పగలిగాడు. నన్ను మారుస్తే వాడికి ఏం లాభం అవుతుంది? కూర్చుని ఉంటాను, బుద్ధుడు జిందాబాద్, బుద్ధుడు జిందాబాద్ అంటాను. లేకపోతే నాకేం చేశాడు బుద్ధుడు, నేను ఎందుకు బుద్ధుడిని తలుచుకోవాలంటే మనం ఉద్ధరిస్తున్నాం అనమాట. బుద్ధుడిని తలుచుకుని వాడికి ఎవరిని బుద్ధుడిని ఉద్ధరిస్తున్నాం. పాపం బుద్ధుడు కర్మ, దేవతల యొక్క కర్మ. వాళ్ళని మనం ఉద్ధరిస్తున్నాం పూజలు చేసి. ఆ భావన మర్చిపోవాలి మనం ఇక్కడ. ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, యోగస్థ యోగ కర్మసు కౌశలం రెండు రెండు వేరు వేరు పోల్స్. ఒకటేంటి నార్త్ పోల్ అనుకుందాం మనం యోగస్థ, ఇంకోటి దక్షిణ ధ్రువం. వాడికి యోగం ఉందని, ఆత్మ ఉందని, భగవంతుడు ఉన్నాడని తెలియదు వాడికి. కానీ వాడు ఏం చేస్తూ ఉంటాడు? కర్మలు అద్భుతంగా చేస్తాడు. యోగ కర్మసు కౌశలం ఇవి రెండు కలపటం అనేటటువంటి బాధ్యత ఇప్పుడు మన మీద పడింది. ఇదివరకు ప్రపంచంలో ఎప్పుడు కూడా అది జరగలేదు. ఒక జనకుడు ఒక్కడే దొరుకుతాడు నాకు తెలిసినంత వరకు. ఆ జీవన్ముక్తి స్థితిలో ఉండి ఇంకా మిగతా వాళ్ళ పేర్లు నాకు ఎక్కడా తగలలే, పురాణాల్లో కానీ ఎక్కడా కానీ. అంటే ఎందుకు అది చెప్పబడింది? అలాంటి ఉదాహరణలు ఉన్నాయి కానీ అవి రేర్. ఇప్పుడు ఏమవ్వాలి? ప్రతి వ్యక్తికి కూడా ఆ స్థాయికి రావాల్సినటువంటి పొజిషన్ వచ్చింది. ఆ తేడా అర్థం చేసుకోండి అంతే తప్ప మనల్ని మనం కించపరచుకోకాలే మనకి చేతగాని వాళ్ళు అని. ఖచ్చితంగా ఈ అవగాహనకి మనం వచ్చామంటే మనకి చాలా చేతొచ్చు. బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఒకడు, యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది, వాడు ఎంఎస్సీకి వచ్చాడు. ఎంఎస్సీలో చెప్పిన పాయింట్స్ అర్థం కావటం లేదు. ఎంఎస్సీలో చెప్పిన ఫస్ట్ ఇయర్లో ఇవి అర్థం కానంత మాత్రాన వాడి ర్యాంక్ పోతుందా, వాడి బుద్ధి పోతుందా? బుద్ధియుక్తో జహాతీహ, బుద్ధి పోదు ఎక్కడికి, బుద్ధియుక్తుడే అయి ఉంటాడు వాడు. కానీ ఆ స్థాయి బుద్ధి లేదు. మనకి ఇబ్బంది ఎక్కడొస్తోంది అంటే, గందరగోళం ఎక్కడొస్తోంది అంటే, మనకి ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం ఎలా అనిపిస్తోంది? చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, మేము సాధన చేయలేకపోతున్నాం, మంత్రజపం చేయలేకపోతున్నాం. చెయ్యొద్దు, మంత్రజపాలు చేస్తూ కూర్చోకండి. ఆ స్థాయి వెళ్ళిపోయింది. కావలసినంత మంత్రజపాలు ఆకాశంలో ఉన్నాయి. శ్రీరామ శర్మ ఆచార్య చేసిన గాయత్రి మంత్ర జపాలు మీరు ఉపయోగించుకుంటే చాలు. తండ్రి కోట్ల కోట్ల ఆస్తి సంపాదించిపోయాడు, నువ్వు మళ్ళా ఏం సంపాదించక్కర్లే. రెండు, ఆ ఆస్తి నువ్వు అనుభవించాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేదో నేను సినిమా చూశాను, అది కమల్ హాసన్ అనుకుంటా, డబుల్ రోల్. వాడి తండ్రి ఎవడో వాడికి తెలియదు. వాడికి కోతి కూడా ఉంటుంది, అది రుద్రాక్ష. ఏంటది? అరుణాచలం. మనం అందరం అరుణాచలం వాళ్ళమే. మన అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆస్తి ఉంది. ఇది ఎవరు చెప్తున్నారు? సర్వజ్ఞులైనటువంటి మహానుభావులు చెప్తున్నారు. కానీ ఆ తండ్రి, అరుణాచలం తండ్రి, ఎలాగోతే ఒక కండిషన్స్ పెట్టాడు. 30 రోజులు మీరు ఖర్చు పెట్టేయాలి. నేను పూర్ణిమ టు పూర్ణిమ ఖర్చు పెట్టమని చెప్తున్నాను. ఆ అరుణాచలం కథ అందుకే నేను మీకు చాలా సార్లు చెప్తాను. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, బిజినెస్ పీపుల్ ఆధ్యాత్మికత యొక్క ప్రిన్సిపల్స్ పట్టేసుకుని ఉపయోగించేస్తారు. మనం పట్టుకోం. ఖచ్చితంగా వాళ్ళు కరెక్ట్ గానే పట్టుకున్నాడు, అందుకే ఆ పిక్చర్ హిట్ అవుతుంది. స్పిరిచువలిజం యొక్క సూత్రాలను పట్టుకున్నటువంటి సినిమాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ హిట్ అవుతాయి. ఇంకో సినిమా ఏదో చూశాను, అది చూస్తే నాకు అంత గొప్ప సినిమా ఏమో అనిపించలే. అది తొలి ప్రేమ. అక్కడ స్పిరిచువల్ ట్రూత్స్ చాలా ఉన్నాయి. అది ఎవరో తెలియదు వాడికి. మళ్ళీ రెండోసారి చూడడు అయినా. అలాగే మన ఆత్మ ఎక్కడుందో మనకి తెలియదు, కానీ దాని మీద మనకి ప్రేమ. లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుండో? అందువల్ల హిట్ అయింది, లేకపోతే అతుకుల బంతే ఆ సినిమా. ఏ లేదు అందులో, కానీ ఈ బీజాలు ఉన్నాయి. తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం. అది అర్థం చేసుకోండి. అందుకు చెప్తున్నాను నేను, ఇది క్రిటిసిజమ్స్ కాదు. ఇవి ఎక్కడ ఎక్కడ ఐశ్వర్యము ఉన్నదో అక్కడక్కడ నా అంశం ఉన్నది అని భగవద్గీత విభూతి యోగంలో చెప్తాడు. అంశ పరిపూర్ణత్వం లేదు, కానీ పరిపూర్ణత్వం మీలో ఉంది. అది అర్థం చేసుకుని మీరు ఈ సాధన చేయండి. అందుకనే ఇది గుహ్యం ఇంత సింపులే కదా, కళ్ళు మూసి కూర్చుంటున్నాం కదా, మీరు కూర్చోవటం లేదు, మీకు అర్థం అవటం లేదు, కళ్ళు మూసి కూర్చొని ఏం చేయమంటున్నాను. అందుకని మీరు ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకుని మళ్లీ మళ్లీ నేర్చుకుని అర్థం అవదు. మీకు అర్థమైంది అంటే మళ్లీ ఇక్కడికి తిరిగి రారు, రారు ఇక్కడికి. ఎలా? ఎంట్రన్స్ టెస్ట్ గురించి చెప్తూ ఉంటాను కదా, గురుకులంలో నలుగురిని సెలెక్ట్ చేసుకున్నాడు, 100,000 మంది వస్తే గురువు, సీటు మాత్రం ఒకటే ఉంది, మరి ఫైనల్ టెస్ట్ అన్నాడు. నలుగురు అందరికి 2-2 అరటిపళ్ళు ఇచ్చాడు. ఆ రోజు ముందంతా ఉపవాసం ఉండమన్నాడు. విపరీతమైనటువంటి ఆకలిలో ఉంది, అందరికి తలో 2 అరటిపళ్ళు ఇచ్చాడు నలుగురికి. ఎవరూ చూడని చోటకి వెళ్లి నువ్వు తినేసిరా అన్నాడు. వెళ్ళబోతుంటే వెనకపించాడు, వాళ్ళు ఆగండి ఒక నిమిషం, సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉంటాడు అన్నది మాత్రం గుర్తుంచుకోండి మీరు, తర్వాత మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి అన్నాడు. ముగ్గురు తిరిగి వచ్చారు, ఒకడు తిరిగి రాలే. వాణ్ణి వెతుక్కుంటూ గురువు వెళ్ళాడు. ఇంతే వాడు పాపం అలా 2 నెలలైంది 3 నెలలైంది వాడు రాలేదు, ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ కూర్చుంటే అలా కుంగి కృషించిపోతున్నాడు, నీరసించిపోయాడు. ఏమయ్యా ఆకలి ఇష్టం తినేయొచ్చు కదా, మరి మీరు కండిషన్ పెట్టారు కదా ఎవరు చూడకుండా ఉన్న చూడ తినమని, అలాంటి చోటు నాకు ఇంతవరకు కనిపించలేదన్నాడు. నేను నీకు చెప్పాల్సింది ఏం లేదన్నాడు. కానీ గురువు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్తూ అతను మన యొక్క ఈ సంపూర్ణ సృష్టిని ధారణ చేసేవాడు. ధర్మం అంటే ధారయతీతి ధర్మ, ధర్మంలో జీవించు అంటే ఈ విషయాన్ని మీకు అర్థం అవ్వాలి. నా జీవితం ఏమైపోతుంది అని గందరగోళం పడతాం, నా పిల్లలు ఏమైపోతారు అని గందరగోళం పడతాం, ఇమోషన్ వచ్చాక త్యాగం చేసేస్తాం, తర్వాత మళ్ళా తప్పు చేశాను చాలాను, నేను త్యాగం చేయకుండా ఉండవలసింది, ఇది మనం చేసే తప్పు. అంచేత ఏంటి యోగస్థ, ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండిపోండి. ఉండిపోతే మీరు చెయ్య కదలదు కాలు కదలదు, మొదట ఆ ఫీలింగే వస్తుంది మీకు. కళ్ళు మూసుకున్నాం, ఆ స్థితిలో ఉంటూ, ఆ స్థితి ఎలాంటిది, అనంతమైనటువంటి శాంతి. అనంతమైనటువంటి శాంతే కాదు, సర్వ సంపదలు అక్కడున్నాయి, అన్ని అక్కడే ఉన్నాయి, ఇంకా అన్ని అక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నవే. ఇది మనకి ఎప్పుడైతే అర్థం అవుతుందో, వేద, వేద అంటే తునో, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడన్నా బాహ్య జగత్తులో ఎన్ని కష్టాలున్నాయి, నాకు ఈ బాధలున్నాయి, నేను ఎదగలేదే, నాకు ఇది తగ్గిందే అనే ప్రశ్న రాదు. ఒక రాజు నాటకాలకి చాలా ఇంట్రెస్ట్, వాడికి సరే బిచ్చగడ రోజు వేయాల్సి వచ్చింది, వేశాడు. వేశాక తీన్ అన్నాడు అనుకో ఆ రోజు, ఏం చేస్తాం మన పరిస్థితి అదే అంటున్నారు గురువులు. నేను తీయం, నేను బిచ్చగాడినే, నేను అడుక్కుంటూనే ఉండాలి, ఎవడో ఒకడిని అడుక్కోవాలి, ఎవడిని అడుక్కోకపోతే భగవంతుడిని అడుక్కుంటా. అడుక్కోవటం ఎందుకయ్యా, వద్దు, నువ్వు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకుంటే ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మరాజ్యం యొక్క వారసులు మీరవుతారు. ఆ వారసత్వానికి మీరు చేయాల్సింది ఏం లేదు, వెళ్ళటం పట్టుకోవటం అంతే. పట్టుకుని వదిలేస్తే దాన్ని, నేను మాత్రం ఆత్మరాజ్యం యొక్క వారసుండే, కానీ నేను మాత్రం గుంటూరులోనే ఉంటా, నేను ఆత్మరాజ్యం యొక్క వారసుండే కానీ నేను చేస్తున్నటువంటి పనులే చేస్తా, అడుక్కు తింటూనే ఉంటా, రాజునే నేను అంటే ఎలా ఉంటుందో అలా ఉంది మన పరిస్థితి. ఏం చేయాలి, అడుక్కు తినడం మానేయాలి, అడగం మనం ఏమి అడగని వాడు, మరి ఏం చేయాలి, రాజు ఏం చేస్తాడు, మొత్తము రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, కానీ వాడు స్వయంగా ఎక్కడికి వెళ్ళాడు, వాడు ఉన్నాడు కనుక అన్నీ జరుగుతాయి. చీఫ్ మినిస్టర్ వచ్చి ప్రతిదీ ఇక్కడ చూడిచారా లేదా, అక్కడ చేశాడా లేదా అని చూడు కదా, కానీ వాడు ఉన్నాడు కనుక కానీ వాడు ఏం చేసుకుంటాడు, కొంతమంది వ్యక్తుల్ని తనకి దగ్గరగా ఉంచుకుంటాడు. వాటినే మనం ఏమంటాం, మంత్రులు అంటాం, మినిస్టర్స్ అంటాం. ప్రకృతిలో కూడా విశిష్టమైనటువంటి 7 మంత్రులు ఉన్నారు, ఆత్మరాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళనే మనం 7 గ్రహాలు అంటాం. ఆ 7 గ్రహాల ద్వారా సంప్రేషణ జరుగుతుంది, ట్రాన్స్మిషన్ జరుగుతుంది, మన శరీరాల్లో కానీ డిఎన్ఏలో కానీ. అతి సూక్ష్మమైనటువంటి కణము నుంచి బ్రహ్మాండములోకి కూడా జరిగేటటువంటి ఎనర్జీ ట్రాన్స్మిషన్. ముందు ఏదైనా పని చేయాలి అంటే శక్తిధారలు కావాలి కదా, శక్తి ఉంటే పని జరుగుతుంది, శక్తి లేకపోతే పని ఏం జరగదు. డబ్బు శక్తి కాదు, శక్తికి తస్య వాచక ప్రణవ అని ఎలా అంటాము, శక్తివాచక ధనం అనొచ్చు మనం. ధనం కాగితం ముక్కే, కానీ ఆ కాగితం ముక్క మీద 10 అని అనుకుంటే, 100 అని అనుకుంటే ఏంటి తేడా? 10 కంటే 100 అనేటువంటి కాగితం ముక్క 10 రెట్లు ఎక్కువ శక్తి కలిగి ఉన్నది. ఆ శక్తి ఎక్కడుంది? కాగితం ముక్కలో ఉందా? మీలో ఉంది. ఆ వ్యక్తే 10 రూపాయలకి కావలసిన పని చేయగలడు, 100 రూపాయలకు కావలసిన పని చేయగలడు, 100,000 రూపాయలకు కావలసిన పని చేయగలడు, అవునా కాదా? వాడే 10 రూపాయలు సంపాదించుకుని కూలీవాళ్లాగా ఉంటాడు, వాడే కోట్లు సంపాదించి కోటీశ్వరుడు అవుతాడు. కానీ కోటీశ్వరుడైనా 10 రూపాయలు సంపాదించుకుంటూ నేను చాలా కష్టాల్లో ఉన్నటువంటి వాడికైనా, ఇద్దరు ఉపయోగించేదేంటి? డబ్బును కాదు, శక్తిని, ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలో. ప్రకృతిలో ఉన్నదాన్నే కదా మనం ఉపయోగించుకోగలం. ప్రకృతిలో 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ 7 శక్తి కేంద్రాలను సూర్యుని యొక్క వ్యవస్థగా కనుక మనం చూసుకుంటే, 7 గ్రహాలుగా మనకు ఉండేటటువంటి 7 రోజులుగా చూస్తాం. అంచేత మీరు ఏ పని చేసినా ఈ 7 రోజుల్లోనే చేయాలి. మీరు ఈ 7 రోజుల్లో నేను చేయను, పై సంవత్సరం చేస్తాను, పై సంవత్సరంలో కూడా ఈ 7 రోజులే తిరుగుతూ ఉంటాయి మీకు. ఈ 7 రోజుల యొక్క వ్యవస్థ మీరు దాటగలుగుతున్నారా ఆలోచించుకోండి. కాస్త చెప్పిన విషయం మీకు అర్థమైపోతే అసలు గందరగోళమే లేదు. అక్కడ ఏదైనా మీరు చేయండి, మీరు ఎంత డబ్బున్న వాళ్ళైనా కావచ్చు, డబ్బు లేని వాళ్ళైనా కావచ్చు, ఇద్దరు కూడా ఒకే సామ్రాజ్యంలో జీవిస్తున్నారు, 7 రోజుల సామ్రాజ్యం. అంచేత బైబుల్ చాలా కరెక్ట్ గా చెప్తున్నది, 7 రోజుల్లో సృష్టి నిర్మాణం పూర్తయినది. తప్పేం చెప్పడం లేవాడు. మనమేం చెప్తున్నాం, ఆ 7 రోజులకు ఇంకో 7 రోజులు రివర్స్ ఆర్డర్లో కలిపి 14 భవనాలు, వాళ్ళకంటే డబుల్. కానీ వాళ్ళకంటే ముందుకేం వెళ్ళిపోలే, వాళ్లకంటే మన సంస్కృతి కొన్ని కోట్ల యుగాల ప్రాచీనమైనది. వాళ్ళది 2000 ఇయర్స్గా, 2000 ఇయర్స్ లో వాళ్ళంత ఎత్తు ఎదగలుగుతున్నారు. మరి మనకి వేల కోట్లాది కోట్ల సంవత్సరాల సంస్కృతి ఉంచుకుని ఇది కూడా మనకి తెలియదే. ఇంచేత తెలియలేదు. పిండాండ బ్రహ్మాండ సమన్వయము. ఓం. ఆ మౌనములో సూర్యు చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో మన చుట్టూ మన శక్తి కేంద్రాలు తిరుగుతున్నాయి. అది అవగాహనకు రావాలి. చక్రవర్తిత్వము, చక్రము అంటే సైకిల్, వర్తన అంటే తిరగటం. అది అర్థమైపోతే మీరు చక్రవర్తులే. మనం చక్రవర్తులం కాలేదు, ఎందుకంటే మన జీవితంలో సైక్లిక్ ప్రాసెస్ లేదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయము, సూర్యాస్తమయం నుంచి మళ్ళా 2వ రోజు సూర్యాస్తమయం వరకు ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. ఏవం ప్రవర్తితం చక్రం, ఈ చక్రం ఇలాగా ప్రవర్తన చేస్తూ ఉంటుంది. కానీ మన జీవితాలలో ఆ చక్రం తిరగటం లే. ఇవాళ చేసినట్టు 2వ రోజు చేయం, 2వ రోజు చేసినట్టు 3వ రోజు చేయం. ఒక కనెక్టింగ్ లింక్ లేదు. కాలచక్రంలో ఉన్నటువంటి తమాషా ఏంటంటే సెకండ్స్ తిరుగుతూ ఉంటాయి. సెకండ్స్ గా కరెక్ట్ గా 60 సార్లు తిరిగేసారు కదా, మినిట్స్ ఒకసారి తిరుగుతాయి. మినిట్స్ కరెక్ట్ గా 60 సార్లు తిరిగేసరికల్లా అవర్స్ తిరుగుతాయి. అది 60 సార్లు తిరిగేసరికి 60 సార్లు తిరిగేసరికల్లా సంవత్సరం 60 సంవత్సరాలు. 6000 సంవత్సరాల ఒక సైకిల్ ని జటాయువు అంటాం. సీతాపహరణ జరిగిన రోజు 6000 సంవత్సరాలు పూర్తయింది. దేందో తెలియదు మనకి. రామాయణాన్ని అలాగే చదువుకోం మనం. అలా చదవటానికి కావలసినటువంటి వాతావరణం మనం కల్పించుకోవటం లేదు. చాలా విచిత్రమైన దానికి అన్నున్నాడు ఒకడు సంపాతి. ఏ లెవెల్ కి ఎదిగిపోయింది అది. జటాయువు వీళ్ళిద్దరు కూడా చిన్న పందెం వేసుకున్నాం. పిల్లలు చూసావా సాయంత్రం పూట ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి అక్కడికి ఎవరు ముందు వెళ్తారని, సూర్యుడు వరకు ఎవరు ముందు వెళ్తారు అని పందెం వేసుకున్నారట. అది ఒక పేర్లలోనే చాలా అర్థాలున్నాయి. పేర్లు కరెక్ట్ గా లేకపోతే మనకి అర్థాలు తెలుసు. జటాయు యొక్క రెక్కలు కాలిపోవటం మొదలెట్టే అప్పుడు సంపాత ఏం చేస్తుంది, తమ్ముడు కాలిపోతున్నాడు కదా అని తన రెక్కలతో పెడుతుంది. పెడితే ఏమయ్యాక తన రెక్కలు కాలిపోయి ఆ వేడికి. కానీ జటాయు ఓకే కిందకు వచ్చాడు. సీతాపహరణం జరిగినప్పుడు జటాయు రక్షించబోటాడు, ఫెయిల్ అయ్యాడు. సంపాతి దర్శించింది ఎవడు తీసుకెళ్లాడో ఎక్కడుందో, అక్కడే కూర్చొని చెప్పేస్తుంది ఎక్కడుందో. చాలా విచిత్రమైనటువంటి కథలు ఆ చక్రవర్తిత్వంలో. మరి ఇవంతా అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ మౌనమే. నాకు ఎవడు చెప్తున్నాడు, పుస్తకాల్లో ఉందా ఇది, నాకు ఉంటే ఉండొచ్చు ఉండకుండా అయినది. కానీ ఆ చక్రవర్తిత్వంలోకి వెళ్తే ఏ చక్రవర్తిత్వం మీరు పట్టుకోవాలి మళ్లీ మళ్లీ అర్థం చేసుకోండి. మీరు మౌనంలో కూర్చుని ఆ ఓం యొక్క చక్రవర్తిత్వం మనం చేసేటటువంటి స్వరాజ్య స్థాపన అది. సూర్యుడు చుట్టూ 7 గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో ఖచ్చితంగా మన చుట్టూ కూడా 7 గ్రహాలు తిరుగుతున్నాయి. ఆ 7 గ్రహాల యొక్క ప్రవర్తన మీరు పట్టుకోండి. ఎలా పట్టుకోమని చెప్తారు, శ్వాస ద్వారా. రోజుకి 21,600 శ్వాసలు మూలాధారంలో 600 సార్లు తిరుగుతుంది ప్రవర్తితం. ఖచ్చితంగా అదే టైంకి తిరుగుతుంది, మీ ఇష్టం వచ్చిన టైంకి తిరగదు. కానీ ఇది ఆత్మరాజ్య స్థాపన అంటే అదంతా తెలియకుండా నేను మౌనంగా కూర్చున్నాను అంటే కుదరదు. అంచేత ఏంటి, మీరు పొద్దున్న 20 నిమిషాలు కూర్చున్న తర్వాత ఇవి నేర్చుకోవటానికి సాయంత్రం వరకు అవస్థపడండి. ఎలా నేర్చుకోవటం, మూలాధార చక్రంలో పృథ్వీతత్వంలో జరిగేటటువంటి 600 శ్వాసల వల్ల మీ జీవితంలో పృథ్వీతత్వం యొక్క ఎఫెక్ట్ ఎంత ఉన్నది దాన్ని అర్థం చేసుకునేటటువంటి ఇండస్ట్రీ, దాన్ని వేదిక ఇండస్ట్రీ అంటాం. ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఆ చక్రాల బేసిస్ మీదే నడుస్తూ ఉంటాయి. ఫ్యాక్టరీ బాగా డెవలప్ అయిపోతే 24 అవర్ షిఫ్ట్ ఉంటుంది అక్కడ. ఫ్యాక్టరీ బాగా డెవలప్ అయింది, ప్రొడక్షన్ చాలా బాగా ఉంది అన్నదానికి నిదర్శనం ఏంటి, ఇంకా ఫ్యాక్టరీ ఆగదు, మెషిన్స్ ఆగవు. ఒకవేళ మెషిన్స్ వేడెక్కేటటువంటి మెషిన్స్ ఏంటి, ఏం చేస్తాడు వాడు, దానికి ఆల్టర్నేట్ పెట్టుకుంటాడు. ఇది 3 గంటలు ఆన్ చేస్తే అది 3 గంటలు ఆన్ చేస్తాడు. కానీ ఎప్పుడు కూడా నిరంతరము అది శ్రమిస్తూనే ఉంది. అంటే ఏం జరుగుతోంది అక్కడ, ఇండస్ట్రీ అంటే దానికి దీనికి మనం లింక్ మర్చిపోయాం. అది ఇవాళ మనం స్థాపించబోతున్నాం. ఇవాళ స్థాపించే 5 రోజుల తర్వాత చేద్దాం, అర్థం కాలే మన ప్రిన్సిపుల్. లేట్ చేస్తున్నారు మీరు. ఇవాళ స్థాపించి ఓవర్ నైట్ ప్రొడక్షన్ చేయొచ్చు. ఓవర్ నైట్ మీరు 24 అవర్స్ వర్క్ చేసేటటువంటి ఫ్యాక్టరీని పెట్టవచ్చు. అసంభవం కాదు అది. ఇలా చేతి తిప్పుతాడు, వివాహ భోజనము ఏమవుతుంది, వంటకాలు రెడీ అయిపోతాయి, అన్ని రెడీ అయిపోతాయి, అవంతా తిరిగి వచ్చేస్తే ఎందుకు కాదు, మీకు ఎందుకు కాదు అక్కడ ఉంటే. తప్పు ఎక్కడ జరిగింది అంటే ఆలోచనకి పనికి మధ్య గ్యాప్ వచ్చేసింది. భగవంతుడి గురించి మనం ఏం చెప్పుకుంటాం, సంకల్ప సిద్ధుడు, సంకల్పం చేస్తాడు జరిగిపోతుంది. అది సంకల్పం చేస్తారు జరిగిపోతుంది అనే దాని లింక్ ఎలా వస్తుంది మీకు? తక్షణమే మీరు అమల్లో పెట్టగలిగితే వర్షం కురుస్తోంది మాస్టరు ఎట్ట, ఆ వర్షం కురవటమే అనుగ్రహం అని ఎప్పటికీ మీకు అర్థమవుతుంది. స్వాధిష్టాన చక్రము రుచికి కావలసినటువంటి చక్రము. జలము లేకపోతే సృష్టి ఉండదు, నీరు లేదు సృష్టి లేదు. సైంటిస్టులందరికీ ఈ విషయం తెలుసు. అందుకే ప్రపంచంలో విశాల అంతరిక్షంలో ఎక్కడైనా సృష్టి ఉన్నదా అంటే సైంటిస్ట్ దేని గురించి వెతుకుతారు? నీరు ఉన్నదా? నీరు ఉంటే ఖచ్చితంగా ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణశక్తి కురుస్తూ ఉంటే నేను లోపల కూర్చుంటానంటే ఏమంటాం? తెలిస్తే ఏం చేయాలి? జపం ఎందులో చేయమంటాం? మాక్సిమం బెనిఫిట్కి ముఖ్యంగా గాయత్రి జపం ప్రవహిస్తున్న నీటిలో చేయమంటాం కదా. మరి వర్షం కురుస్తూ ఉంటే మీరు లోపల ఎందుకు కూర్చుంటారు? లోపల కూర్చుని ఏం చేయాలి? నేను తడవమని కాదు, నేను చెప్పేది ఉత్తరే తడిస్తే ఎలాగో పని. నీళ్లు కురుస్తున్నాయి కనుక ఆగిపోతుందంటే నేనేం చేసేది? చాలాసార్లు చెప్పాను నేను, వర్షపు చినుకులు మన పని ఆపితే మిమ్మల్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మీ పని ఆపేయాలి అంటే కాస్త నీళ్లు జల్లితే దాన్ని మీరు ఆగిపోతారు. మరి అంత చేత కాని వాళ్ళు, ఇంచేత అవగాహన లేక. చాలాసార్లు చెప్పాను నేను, మా గురుదేవుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఒక పెను తుఫాన్లో వెళ్ళాను నేను, కొట్టుకుపోయాయన్నీ కూడా. ఉళ్ళు మండింది, ఈయనే గురువు వర్షం కూడా ఆపలేకపోయాడని. ఆయన నా పక్క నుంచే వెళ్ళాడు, అంతవరకు ఆయన చూడలేను నేను. 1971 16 జూన్ రాత్రి అది జరిగింది ఆ సంఘటన. వెళ్ళాను నేను, తెలియదేమి నాకు అసలు. అక్కడ 500,000 మంది క్యాంప్ చేసి ఉన్నారు, 500,000 మంది బృందావను మథుర మధ్య రోడ్లో 500,000 మంది. ఆయన అంటే మథుర వదిలేసి హరిద్వార్ వెళ్ళిపోతున్నాడు, ఆయన మకాం మార్చేస్తున్నాడు అనమాట. లాస్ట్ బ్యాచ్ అనమాట మథురలోది, నేను అటెండ్ అయింది. 500,000 మంది ఉన్నారు అక్కడ. సరే ఇలా 2 రూపాయలకి భోజనం అని ఇక రకరకాల మనుషులు వస్తుంటారు కదా, మరి భోజన వసతులు అవి 500,000 మందికి ఆయన మాత్రం ఎక్కడ చూస్తాడు? రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. అసలు ఆ 2 రూపాయలు కూడా లేదు నా దగ్గర ఆ రోజు. సరే అన్నాను, ఎక్కడో ఎవరితోనో కలిసి తిన్నాను నేను. తిన్న తర్వాత సాయంత్రం 4:30 ఎంత అయింది, గాఢంగా అలుముకుపోయింది, వర్షం స్టార్ట్ అయింది. ఇంకా నా పరిస్థితి చూడండి, ఎవడు తెలియదు అసలు, నాకు ఎవ్వరూ పరిచయస్తు లేరు అక్కడ, ఒక్కడు లేడు. నేను ఒకటి వాడిన 500,000లో ఒకడిని, నన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు అక్కడ. మొహమాటం అడగాలంటే చెప్పగా ఎంఎస్సీలో నా స్థితి ఎలా ఉండేదో. అప్పుడు ఇంకా రీసెర్చ్లోకి వచ్చాను, అడగలేను ఎవరిని ఏమి. విపరీతంగా కుట్టింది వాన, 500,000 మంది ఉండటానికి డేరాలు అవి ఇవి వేశారు చాలా జాగ్రత్తగా, పగడాన్ని కొట్టుకుపోయి. సరే ఏదో మూల పడున్నాను నేను, కానీ వర్షంలో తడవటం ఇస్తే నాకు చిన్నప్పటి నుంచి, అనిచేత అదేం పెద్ద బాధ కలగజేయలే. పడుకునుంటే గొడవతో లేచా, అంటే గురువుగారు వస్తున్నారు, గురుజీ ఆరే గురుజీ ఆరే అంటే ఈయనేం గురువులే, వర్షం కూడా ఆపలేడు అని పడుకునున్నాను. నేనేం లేవలే అంటే ఆయన మాటలు వినిపిస్తున్నాయి పక్క గుడారంలోనే, ఎక్కడో వచ్చి ఉంటాడు నాకు గుర్తులేదు కరెక్ట్గా. ఆ చీకట్లో చెప్తున్నాడు, ఇంద్రుడు ఎప్పుడు కూడా మనకి పడదు, ఇంద్రుడికిను కృష్ణావతారంలోనూ నన్ను ఇలాగే హింసించాడు, నేనేదో ప్రోగ్రామ్ పెడితే వర్షం కురిపించాడు, ఏం చేస్తాం కొండను ఎత్తేస్తాం. కొండకి ఇంకొక పేరు ఉంది గిరి అని, గిరి అంటే మాట అని కూడా అర్థం ఉంది, అది అర్థం చేసుకోండి. మన వర్ష చినుకులు పడుతున్నాయా? అంచేత ఆయనకి మనకి ఎప్పుడు పడదు, కానీ మనమే ఎప్పుడు గెలుస్తాం చివరిలో. ఆయన కూడా ఆయన చేసుకుని ఉండి మన గొడవ మనం చేయి. సరే కబుర్లన్నీ చెప్తూ ఉంటారు దానికే ఉంది అని పడుకున్నాను నేను. సరే 3వ రోజు దీక్ష తీసుకున్నా, 16, 17, 18 సాయంత్రం 4:30. ఈ మధ్యన 2-3 సార్లు చాలా రష్లో ఆయన కూర్చుని ఉంటే వెళ్ళటానికి ప్రయత్నం చేశాను నేను. అంటే అప్పుడు నా ప్రయత్నాన్ని మీరు ఊహించుకోవచ్చు, నేను నా మొహమాటం గురించి మీకు అర్థమైంది కదా ఎంత అద్భుతంగా ప్రయత్నం చేసి ఉంటాను. నేనేం ప్రయత్నం చేయలే, తొయ్యబడ్డా. తొయ్యబడినప్పుడు 17వ తారీఖున ఎప్పుడు అనుకుంటా ఆయన ఒకే మాట అన్నాడు, 3 సార్లు పిలవాలయ్యా నిన్ను, నేను ఒకసారి పిలిస్తే రాలేవా, అంతే. దాని తర్వాత నాకు ఆయనకి డైరెక్ట్ గా మాటలు మా అవుతే ఓ 4-5 గంటలు జరుగుంటాయి. మిగతా ఇన్ని సంవత్సరాలలో 80లో శరీరం వదిలేరు కదా, 71 నుంచి 80 మధ్య నాకు ఆయనకి మాటలు ఏదైనా జరిగి ఉంటే ఫిజికల్ గా 4-5 గంటల కంటే ఎక్కువ మాట్లాడి ఉండను ఆయనతో. మొత్తం కలుపుకుని ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు 6 నిమిషాలు, దాని తర్వాత ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని గుజరాతీ దంపుల ప్రహసనం ఇవన్నీ కలుపుకుంటే 4 గంటలు. లేకపోతే పెద్ద ఆయనతో ఫిజికల్ గా గడిపినటువంటి కాలం ఏమీ లేదు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బాహ్య పరిస్థితులు మిమ్మల్ని ఆపజాలవు. దాని గురించి ఇదంతా నేను చెప్పేది. బాహ్య పరిస్థితుల గురించి మీరు మర్చిపోండి ఎలా ఉన్నాయో. ఇది మనం చేయగలమా చేయలేమా మీరు కాదు ఆలోచించాల్సింది. ఆలోచించవలసిన వ్యక్తి ఎవరు? ఈ సృష్టిని ఎవడైతే నియామకుడు ఉన్నాడో, ఈ సృష్టిని ఎవడైతే నడిపిస్తున్నాడో వాడు చెప్తున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ టైం అని. కానీ మనిషికి ఎప్పుడు అలవాటు ఏంటంటే కాలం వెళ్ళిపోయిన తర్వాత ఇది మిస్ చేసుకోకండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు నుంచి మనం చేయబోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఏంటి అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని సంపదలను మనమే స్ట్రీమ్ లైన్ చేయాలి. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని సంపదలు, మన చిన్న కోరిక అర్థం చేసుకోండి, మనకి ఎక్కువ అక్కర్లేదు. ప్రకృతిలో ఉన్న అన్ని సంపదలు అంటే భూమి మీద ఉన్న అన్ని సంపదలు కాదు, భూమి కాకుండా ఇంకా చాలా 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 ఉన్నాయి అంతరిక్షంలో. ఆ సంపదలన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుందాం, అంతకంటే ఎక్కువ చేయొద్దు మనం. కానీ అది చెయ్యాలి అంటే మీరు ఆత్మరాజ్య స్థాపన చేసుకుంటేనే జరుగుతుంది, అది నటిస్తే జరగదు. ఆ ఆత్మరాజ్య స్థాపన చేసుకోవటానికి ఎన్ని గంటల టైం కావాలి? ఈ క్షణమే తక్షణమే. స్వల్పమప్యస్య ధర్మస్య అపిచేత్ సుధరాచారో భజతే మా మన లాస్ట్ నుండి, అపిచేత్ సుధరాచారో భజతే మా మనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసతో హి సహా. ఇన్నాళ్ళు మనం ఎలా జీవించాం మనకు అనవసరం. ఎలక్షన్స్ కి ముందు రోజు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్, ఎలక్షన్ అయిపోగానే బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం నియమాలన్నీ మారిపోతాయి కదా, లేకపోతే టైం పడుతుందా మారటానికి? తక్షణమే మారిపోతాయి. దాన్ని బట్టి ఇండస్ట్రీ యొక్క ఇండెక్స్లు మారుతూ ఉంటాయి. గవర్నమెంట్ మారుతూ ఉంటే ఇండస్ట్రీల యొక్క ఇండెక్స్ మారుతూ ఉంటుంది. మనము శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నిత్యనూతనమైనటువంటి ఏ విధమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ లేనటువంటి రాజ్య స్థాపనకు ప్రయత్నిస్తున్నాం మనం. అంచేత ఈ రాజ్య స్థాపన ఎలక్షన్స్ తో రాదు. ప్లస్ నీకు ఎలక్షన్ చేసుకునే హక్కు లేదు. నీకు ఎందుకు హక్కు లేదు అంటే, మీరు పిచ్చివాళ్లలాగా చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నారు తప్ప మీకు సమ్యక్ వ్యవస్థతో హి సహా కరెక్ట్ గా మీకు అర్థమవుతే వీటన్నిటినీ మించినటువంటి ఒక మహాకాల చక్రము రాజుల్ని రారాజులు చేస్తుంది. దాని మూడు పాడైపోతే ఆ రాజులే మళ్ళా అడుక్కు తింటారు. కానీ ఆ ఆత్మ రాజ్యములో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు అడుక్కు తిండు, ప్రశ్నే లేదు. వాడు క్రైస్ట్ గురించి అంత గందరగోళం అక్కడే పడింది. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అంటే రోమన్ సామ్రాజ్యం గాభరా పడిపోయింది. వీడు నా మీద పోటీకి వస్తున్నాడేమో. ఖచ్చితంగా పోటీకి వచ్చాడు, గెలిచాడు. రోమన్ సామ్రాజ్యం పోయింది కానీ ఆయన ఉన్నాడు. ఇప్పటికీ ఆయన ఉన్నాడు, ఇప్పటికీ ఉంటాడు. వాడు పేరు మారుతుందంటే క్రిస్టియానిటీ తప్పు కానీ క్రైస్ట్ తప్పు కాదు, హిందూయిజం తప్పు కానీ హిందువుల యొక్క ధర్మము తప్పు కాదు. మనం అవ్వరం హిందువులం కాదు. ఇంకేంటి ఇవేమీ తెలియవు మనకి. కాలచక్రంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి వ్యవస్థ, ఈ యుగాల యొక్క వ్యవస్థ, మన శరీరములో ఆ యుగాల యొక్క వ్యవస్థ, ఆ యుగాల వ్యవస్థ మీకు తెలిసినప్పుడు ఏమవుతూ ఉంటుంది? ఎంత పెద్ద రాజైనా పడుకోవాల్సిందేగా, మళ్ళా నిద్రలేస్తూ ఉంటాడు. ప్రకృతిలో కూడా అలాగా ఆ కాలచక్ర భ్రమణం జరుగుతుంటుంది. కానీ ఈ యోగ స్థితి మాత్రము మారదు. అలాంటి యోగ స్థితి కలిగినటువంటి వ్యక్తుల సమూహంగా మనం మారాలి. ఈ ఎలక్షన్స్ లో మనం నుంచుంటున్నాం అంటే మీకు నేను చెప్పింది ఏమీ అర్థం కాలే. మీరు నుంచోరు, మీరు శాసిస్తారు. సత్యసాయిబాబా నుంచుంటున్నాడా ఏంటి? మీరందరూ ఓటు వేసి నిలబెట్టారా ఆయన్ని? కానీ ఆయన ఏం చెప్తారు కరెక్ట్. ఒకవేళ సిద్ధి సాయిబాబా జీవించి ఉండి ఉంటే ఈనాడు మనం ఏమైనా ఓటు వేస్తామేంటి ఆయనకి? ఓటు వేయం. ఆయన చెప్తాడు నువ్వు ఇది చెయ్యని, చేస్తాం. చెయ్యకపోతే జరిగిన సంఘటనలన్నీ తెలుసు కదా. ఆయన చెప్పినట్టు చేయలేదు. ఒకడు కుష్ఠరోగి వ్యాధి ఉన్నాడు, కొన్ని రూల్స్ చెప్పాడు ఆయన, కుష్ఠరోగం తగ్గింది. తగ్గగానే ఆ మహానుభావుడు ఏం చేశాడు? ఆ రూల్స్ అతిక్రమించాడు, నాశనం అయిపోయాడు. అంచేత మన సామ్రాజ్య స్థాపన ఈ రోజే కాదు, మీరు ఎప్పుడు ఈ దీక్ష తీసుకున్నారో ఆ రోజు నుంచి మీరు ఆ మహాకాల సామ్రాజ్యములోని పౌరులే. మీరు బయటకు వచ్చేస్తే ఎవడేం చేస్తాడు? మీరు బయటికి రాకండి, అక్కడ ఉండిపోండి. ఇంకా మీరు అక్కడ ఉండి ఏం చేస్తారు కరెక్ట్ అవుతుంది. మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఓట్లు అడగక్కర్లేదు, ఏమీ అడగక్కర్లేదు. అలాంటి సమూహం మనకు కావాలి. అలాంటి సమూహము చేపట్టేటటువంటి ఇండస్ట్రీస్ వేదిక ఇండస్ట్రీస్ అంటాం. ఆ ఇండస్ట్రీలో కూడా అందుకని ఒకే కాంప్లెక్స్ లో ఒకే చోట ఈ ఇండస్ట్రీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఉండి వాళ్ల యొక్క ఈ ఆత్మశక్తిని, స్వశక్తిని అక్కడ ఉండి ఈ శక్తిని వాళ్ళు ఉపయోగించుకోవాలి అక్కడ. అందుకు ఆ బిల్డింగ్ తీసుకునేది. స్కూల్లో డబ్బు కడతాం, బ్యాంకులో డబ్బు కడతాం, కూరగాయల వాడికి డబ్బే ఇస్తాం. డబ్బు ఇవ్వకుండా ఏదైనా పని జరుగుతుందా? వినిమయం, ఎక్స్చేంజ్. అంచేత ఎక్స్చేంజ్ చేసేటటువంటి శక్తి, వినిమయము చేసేటటువంటి బిందువు చెప్తున్నాం మనం. అదే అన్నిటికీ కేంద్ర బిందువు. ప్రపంచంలో ఉన్నటువంటి 7 శక్తిధారలు, ప్రపంచంలో ఉన్నటువంటి 7 గ్రహాలు, ప్రపంచంలో ఉన్నటువంటి మీ వెన్నుపూసం ఉన్నటువంటి 7 కేంద్రాలు, వీటికి మధ్య సమన్వయం స్థాపిస్తే మీకు ఏ విధమైనటువంటి లేమి ఉండదు. ఉండటం అసంభవం. లేమి ఎందుకుంది? మీ దగ్గర డబ్బుందా డబ్బు లేదా అని కాదు. డబ్బు ఉండటం, డబ్బు లేకపోవటం అనేది దేనికి పరిచయం చేస్తుందంటే, దేనికి సింబాలిజం అంటే, మీరు ప్రపంచం యొక్క శక్తిధారలతో ప్రపంచంలో, ప్రపంచంలో అంటే ఈ భూమి కాదు, పంచతత్వాలతో మీకు కంటికి కనిపిస్తోన్న సకల చరాచర జగత్తుతో లింక్ ఉంటుంది మీకు. ఆ లింకు ఉన్నవాడు ఏం వెతుక్కోడు, వాడికి అవసరమైనది కావలసినంత అప్పుడే దొరుకుతూ ఉంటుంది. చాలాసార్లు చెప్పాను ధూనివాలా బాబా గురించి. నర్మదా నది ఒడ్డున గుంట తీసుకుని పడుకునేవాడు. నర్మదా నది ఒడ్డున ఆయన పక్కనే ఓ ఆశ్రమం ఉండేది. ఇప్పుడు నాకు ఆశ్రమం పేరు గుర్తు రావటం లేదు. సడన్ గా శివరాత్రి ఏదో ఆశ్రమానికి 726 ఎంతో మంది వచ్చేసారట. 2 బస్సులో 10-15 బస్సులు వేసుకుని ఆశ్రమం భోజనం కావాలి. ఎంత గొప్ప ఆశ్రమం అయినా రాత్రికి రాత్రి అప్పటికప్పటికి 1000 మందికి భోజనం ఎక్కడ పెడుతుంది? ధునివాల బాబా దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏంటి, గోచిగుడ్డ పెట్టుకోవటం, ఇసుకలో పడుకోవటం, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎంతమంది అన్నాడు. వాడు ఏదో చెప్పబోతుంటే సరేలే నీకు లెక్క తెలియదులే అన్నట్ట ఆ ఇసుక తీసుకొచ్చి పోసాట. నర్మదా నది ఒడ్డున ఏముంటుంది, ఇసుక ఇచ్చి పోసాడు. కరెక్ట్ గా 726 ఎంతో మంది వచ్చారు. అకౌంట్ నాకు గుర్తులేదు ఇవాళ. అంతమందికి సరిపోయింది అది, అది ఆహారంగా మారిపోయింది. మరి మీరు ఎందుకు ఆ శక్తిని ఉపయోగించుకోలేరు? ఎందుకు పిచ్చివాళ్ళ లాంటి డబ్బు వెనకాతలు పడతారు? ఏం ఒక్కర్లే. వెంకటేశ్వరం ఏం చదువుకున్నాడు? మా పిల్లవాడికి చదువు రావటం లేదు. పిచ్చివాళ్ళు మీరు. అడుక్కు తినేవాళ్ళని తయారు చేస్తున్నారు చదివించి. ఎందుకు అడుక్కు తినేవాళ్ళని తయారు చేస్తున్నారు? MBBS చదివిన తర్వాత, ఇంజనీరింగ్ చదివిన తర్వాత గురువుల దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నారు? మా వాడికి ఉద్యోగం లేదు. ఇంతకంటే అడుక్కు తినే యొక్క పరాకాష్ట ఉందా? మీ అడుక్కు తినేటటువంటి బుద్ధి యొక్క నిదర్శనం ఏంటి అంటే దానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. అంటే మీరు మీ పిల్లలకి దేనికి ట్రైనింగ్ ఇస్తున్నారు? అడుక్కు తింటానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేగా, ఉద్యోగం అడుక్కోవటమే కదా. అంతకంటే ఏమైనా ఇంజనీరింగ్ చదివి వాడు ఇండస్ట్రీ ఎందుకు పెట్టలేడు? ధైర్యం లేదు. వాడి చదువు మీద వాడికి నమ్మకం లేదు. మనకి ఆ నమ్మకం ఉంది. ఎవరి మీద నమ్మకం ఉంది? ఆత్మ రాజ్యము మీద నమ్మకం ఉంది. ఆ ఆత్మ రాజ్యము సంపాదించేటటువంటి టెక్నిక్ ఏమిటి? అతి సులభము, సమర్థ సద్గురు స్పర్శ. సమర్థుడైనటువంటి సద్గురు యొక్క స్పర్శ మీకు లభిస్తే కానీ ఎవడా సమర్థుడైనటువంటి సద్గురువు? గురువులందరికీ గురువు అవడు, వాడేగా సమర్థుడు? ఇంతమంది గురువుల్ని ఇన్ని యుగాల బట్టి తయారు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవడో, వాడిని వ్యక్తి అనండి, చేతనత్వం అనండి, మీరు ఏదైనా అనండి, వాడి కంటే సమర్థుడు అవడం ఉండదు కదా. వాడికి పేరేమిటి అంటే తస్య వాచక ప్రణవ, ఓంకారమే వాడి పేరు. మీకు తెలియదు కాని వాడు సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వశక్తివంతుడు అని మనం నమ్మితే మరి ఓం మరి రియాక్షన్ రావాలిగా. కానీ రియాక్షన్ ఎప్పుడొస్తుంది? తత్ర స్థితే యత్నః అభ్యాసః. ఆ స్థితిలో ఉండటానికి కావలసినటువంటి ప్రయత్నం నిరంతరం చేయండి, మీ పిల్లలకి అది నేర్పండి, ఖచ్చితంగా వాళ్ళు చక్రవర్తులు అవుతారు. వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు. మీరు ఆప్షన్ ఇచ్చే మీ కుర్రవాడు ఇంజనీర్ అవ్వాలా, సత్యసాయిబాబా లెవెల్ అంతా ఎదగలడు గ్యారంటీ అని ఎవడైనా ఇస్తే మీరు ఏం ఓటేస్తారు? మీ పిల్లవాడిని ఇంజనీర్ అవ్వాలనుకుంటారా, సత్యసాయిబాబా అవ్వాలనుకుంటారా? కానీ మీకు నమ్మకం లేదు వాడు సత్యసాయిబాబా అవుతాడని, వచ్చిన గొడవ అది. కానీ ఇంజనీర్ అవుతాడని మీకు ఎలా నమ్ముతున్నారో నాకు తెలియదు, అది అవలేడు వాడు. సత్యసాయిబాబా అవటం చాలా తేలిక, ఇంజనీర్ అవటమే చాలా కష్టం. అసలు ఈ విద్య, ఈ ఆత్మరాజ్య స్థాపన చేసే వాళ్లగా మీరు మారాలి. మీరు మారటమే కాకుండా ఈ ఆత్మరాజ్య స్థాపన చేసినటువంటి వాళ్లు ఆంధ్రప్రదేశ్ను ఆక్రమించాలి. ఎలా ఆక్రమిస్తాం? యుద్ధం ప్రకటిస్తామా? భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధం ప్రకటించలే. కానీ భారతదేశం యొక్క రామరాజ్య నినాదము ఈ రోజు కనుక మీరు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి పేర్లను కనుక గమనిస్తే ప్రతి దేశంలోనూ మీకు 1000కి తక్కువ కాకుండా ఊళ్ళ పేర్లు లభిస్తాయి. మీకు రామ అనే పేరుతో ఉండేవి, లేకపోతే రామ అనే పేరుతో అంతమయ్యేవి. రామ రమయతీతి రామ, దశరథ రాముడు గురించి నేను మాట్లాడటం లేదు, మన ఆత్మారాముడు గురించి చెప్తున్నాను. అతని యొక్క రాజ్య విస్తరణ ప్రపంచం అంతా ఉన్నటువంటి వాడిది ఒక ఆంధ్రప్రదేశ్లో మనం చేయలేమా? తక్షణమే జరుగుతాయి అవంతా కూడా. రామ బాణం యొక్క గొప్పతనం అది, దానికి తిరుగు లేదు అంటాం కదా, ఎందుకు కబుర్లు చెప్పడం మీకు నమ్మకం లేకపోతే? రామ బాణానికి తిరుగు లేదు అన్నప్పుడు, ఆత్మరాజ్యానికి తిరుగు లేదు అన్నప్పుడు మీరు స్థాపించుకుంటే కదా అది వచ్చేది. కానీ ఎలా స్థాపించుకుంటారు అనేటటువంటి సమర్థ సద్గురు స్పర్శ, ఓ వశిష్ఠుని యొక్క స్పర్శ, ఓ విశ్వామిత్రుని యొక్క స్పర్శ, ఓ అత్రి మహర్షి యొక్క స్పర్శ. ఆ ఏడుగురు ఋషుల పేర్లు అక్కడ ఉన్నాయి. కానీ ఆ ఏడుగురు ఋషుల పేర్లు మన 7 చక్రాలు, మన శిరస్సు పైన ఉన్నటువంటి 7 కన్నాలు, 2, 2, 4, 2, 6, 1, 7. ఆ ఏడుగురు ఋషులకి వీటికి సంబంధం ఉంది. మీకు గాయత్రి రామాయణం చెప్తున్నప్పుడు ఎప్పుడు చెప్పాను నేను మీకు ఈ సంబంధం. మీకు తెలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఇక్కడే కూర్చుని మీరు ప్రపంచాన్ని మార్చేయవచ్చు. ప్రపంచం అంటే పృథ్వీని కాదు, మొత్తం ప్రపంచం అని. మీకు దృశ్యమానం అవుతున్నటువంటి సకల చరాచర జగత్తుని మీరు ఆ 7 ఋషుల యొక్క ధారల్లోకి ప్రవహింపజేయగలరు. ఇప్పుడు ఆ 7 ఋషుల యొక్క సామ్రాజ్యమే ఉన్నది. ఇప్పుడు కూడా మీకు తెలిసినా తెలియకపోయినా, కానీ మనం ఈ ఎలక్షన్స్ అనుకుని అవి అనుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అవగాహన లేనటువంటి నిజంగా పిచ్చి బతుకులు బతుకుతున్నాం. ఎప్పటికి దానికి ఫుల్ స్టాప్ వస్తుంది? మీకు అర్థమైంది కదా, మీరు ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టరు దానికి? మీకు అర్థమవుతే పెట్టాలి. మీరు ఎలా పెడతాం? టైం జోన్స్ అర్థం చేసుకోండి. ఆ టైం జోన్స్ లో మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడున్నారో కలుసుకోండి, ఉత్తరాలు రాయండి వాళ్ళకి, టెలిగ్రామ్స్ ఇవ్వండి. మళ్లీ ఎలక్షన్ టైం రాదు. ఎలక్షన్ టైంతో మాకు ఏం సంబంధం, సూర్యోదయంతో మాకు ఏం సంబంధం అన్నట్టే ఉంటుంది. పిచ్చి ప్రశ్న అంటే ఏమీ అర్థం కాలేదు. చక్రవర్తిత్వము మహాకాలుడు యొక్క సైక్లిక్ ప్రాసెస్, యాజ్ అబౌవ్ సో బిలో. సూక్ష్మ జగత్తులో జరిగే మార్పులే భౌతిక జగత్తులో ప్రతిబింబిస్తాయి. ఈ సూత్రాన్ని మీరు అర్థం చేసుకోండి. అంచేత భౌతిక జగత్తులో ఎలక్షన్స్ వచ్చాయి అంటే అర్థం ఏంటన్నమాట, మళ్లీ ఆత్మరాజ్య స్థాపనకి మీకు ఛాన్స్ దొరికింది. ఇప్పుడు నేను చెయ్యను, ఈ ఎలక్షన్ లో నేను పోటీ చెయ్యను అన్నవాడికి మళ్లీ ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడే, ఈ మధ్యన రాదు మీకు, మళ్లీ ఛాన్స్ రాదు మీకు ఇది. అంచేత ఈ ఆత్మరాజ్య స్థాపన కొరకు మీరు కష్టపడండి. ఏమవుతుంది మనకు అనవసరం. ఆ మహాకాల చక్రవర్తి యొక్క శక్తి చేయగలిగితే చేస్తుంది, చేయలేదు మనకేంటిట. కానీ మనకు అర్థమైంది కదా, ఈ అనంతమైనటువంటి శక్తితో మీరు ఈ క్షణమే సంబంధం పెట్టుకోవచ్చు కదా. సంబంధం పెట్టుకోండి, ఆ సమర్థ సద్గురు యొక్క స్పర్శని స్వీకరించండి. స్వీకరించిన తర్వాత అక్కడ నుంచి మీరు చ్యుతులు కాకండి. చ్యుతులు కానటువంటి వాళ్లే అచ్యుతులు అనిపిస్తాడు. అంచేతే భగవద్గీతలో ఏం చెప్తాడు వాడు, రథం స్థాపయమే అచ్యుత. చ్యుతి పొందినవాడు ఈ రథాన్ని నడుపుకోలేడు. మనం ఆ స్థితిలోనే లేం, అసలు ఎప్పుడు చ్యుతస్థితిలోనే ఉన్నాం. విడిపోయాం అక్కడి నుంచి, సెపరేట్ అయిపోయాం ఆత్మ సామ్రాజ్యం నుంచి. అంచేత మనం ఏం కోరుతున్నాం ఆ గురువుని, నాకు అంత శక్తే ఉంటే నువ్వు సర్వసమర్థుడు ఎలా అవుతావు, నేనే సర్వసమర్థుడు అయ్యేవాణ్ణి. సర్వసమర్థుడు దగ్గరికి నేను నా ప్రయత్నంతో వెళ్లగలిగితే, సర్వసమర్థుణ్ణి నేను లొంగ తీసుకోగలిగితే, సర్వసమర్థుడు నేను చెప్పినట్టు వినాలి, అదేగా మన కోరికలంతా భగవంతుడు అని చెప్పినట్టు వినాలి, అప్పుడు మీ పిచ్చి కాని మీరు సర్వసమర్థులు అవుతారు. భగవంతుడు కనుక, దేవతలు కనుక మీరు చెప్పినట్టు చేస్తే, మీ కోరికలు తీర్చుతో కూర్చుంటే ఎవడు గొప్పవాడు? మరి మీరు పిచ్చివాళ్ళు దేవతలు ఎందుకు ప్రార్థించడం లేదు? సరెండర్ కావండి. యతీనా బ్రహ్మ భవతి సారథి, ఆయన యొక్క సారథ్యాన్ని మనం శిరసావహిద్దాం, ఆయన చెప్పినట్టు నడుద్దాం. ఏం చెప్తున్నాడు, అనేక మంది మహర్షులు, అనేక మంది వేద విధులు, అనేక మంది నూతన అగ్ని సూక్తండి, కొత్త ఋషులు పాత ఋషులు, నూతన ఏడోదో ఆరోదో భావం ఏమిటి అంటే, అక్కడ పాత ఋషులు చెప్పినదే నూతన ఋషులు చెప్తున్నారు. ఇదివరకు ఋషులు ఏం చెప్పారో అదే శ్రీరామ శర్మ ఆచార్య చెప్తున్నాడు, దయానంద సరస్వతి చెప్పాడు, బ్లావెట్స్కి చెప్పింది మహేష్ యోగి చెప్తున్నాడు, రేపు రాబోయే వాళ్ళు చెప్తారు, రేపు మీరే చెప్తారేమో, మీరే ఆ ఋషులుగా మారుతారేమో. కొంచెం మీరు ధైర్యం చేయాలంటే, ఇంచేత ఋషులుగా మారటం అనేటటువంటి ప్రక్రియ తక్షణమే జరిగేటటువంటి ప్రక్రియ, జరిగిన తర్వాత మారకుండా మీరు ఆపుకోగలిగితే కంటిన్యూ అవుతుంది, ఆపుకుంటే అక్కడ అడ్డుపడుతుంది. అంచేత ఎక్కడ మనం మారిపోతామేమో అని మనం ఏం చేస్తాం, పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం ఇది గుర్తు చేసుకుంటూ ఉంటాం. సమర్థ సద్గురు స్థాపన యొక్క, సమర్థ సద్గురు స్పర్శ యొక్క ధ్యాన విధానము ద్వారా ఆత్మరాజ్య స్థాపన